విశ్వదర్శనం శ్రవణ పుస్తకం 57వ అధ్యాయం. అరవిందుని దివ్య జీవన దర్శనం 2వ భాగం. సావిత్రి ఎపిక్. ఇక సావిత్రి మహాకావ్యం వంటిది ఇంగ్లీషులోనే కాక మరే ప్రపంచ భాషలోనూ లేదని అరవిందుని అభిమానులు అంటారు. మహాభారతంలోని సావిత్రి సత్యవంతుల కథను తీసుకుని దాని ద్వారా తన దర్శన సమస్తాన్ని అరవిందుడు ఆవిష్కరించాడు. అరవిందుడు ఎంత గొప్ప తాత్వికుడో అంత గొప్ప కవి కూడా కనుక ఇంగ్లీష్ భాషలోని మహాకావ్యాలలో ఒకటిగా అది విరాజిల్లుతున్నది. దాన్ని పోల్చితే మిల్టన్ పారడైజ్ రీగెయిన్డ్ ఎపిక్స్తోనూ, గ్రీకు భాషలో హోమర్ రాసిన ఇలియడ్ ఒడిస్సీలతోనూ, లాటిన్లో వెర్జిల్ రాసిన ఈనీడ్తోనూ పోల్చాలి. కానీ వాటికంటే సైజులో 49 క్యాంటోలు, 23,814 పంక్తులు గల సావిత్రి చాలా పెద్దది. అరవింద ఆశ్రమం. పాండిచేరిలో మదర్ యాజమాన్యంలో అరవింద ఆశ్రమం 1926లో ప్రారంభమై ఇప్పటికీ చక్కగా నడుస్తున్నది. స్థాపకులు దాన్ని అరవిందుని దివ్య జీవన ఆదర్శ సాధన కేంద్రంగా ఉద్దేశించారు. అందులో అన్ని దేశాల వారు, జాతుల వారు సాధకులుగా ఉన్నారు. మానవ జీవితాన్ని దివ్యీకరించి భూమిపై దివ్య జీవనాన్ని అవతరింపజేయడానికి వారు సాధన చేస్తారు. కేవలం యోగ సాధనే కాక ఆశ్రమవాసులు ఎవరికి చేతనైన వృత్తిని వారు చేపడతారు. విద్యా బోధకులుగా, మెకానిక్స్గా, చేనేత కార్మికులుగా, దర్జీలుగా, ఇంకా రకరకాల వృత్తులు అవలంబించిన వారుగా ఆ వృత్తులను కూడా సాధనలో భాగంగా వారు నిర్వర్తిస్తారు. 1943లో ఏర్పాటైన ఆశ్రమ పాఠశాల 1952లో శ్రీ అరవింద అంతర్జాతీయ విశ్వవిద్యాలయ కేంద్రంగాను, 1959లో శ్రీ అరవింద అంతర్జాతీయ విద్యా కేంద్రంగాను మారింది. 1968 ఫిబ్రవరి 28వ తేదీన పాండిచేరి సమీపంలో ఆరోబిల్ శంకుస్థాపన జరిగింది. 15 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో 50,000 మంది నివసించడానికి అనువుగా దాన్ని ప్లాన్ చేశారు. 124 దేశాల నుంచి, 23 భారతీయ రాష్ట్రాల నుంచి మృత్తికను సేకరించి అక్కడ నిర్మాణంలో ఉపయోగించారు. జాతి, మత, రాజకీయాలకు అతీతంగా శాంతి, అభ్యుదయ సామరస్యాల సాధన నిమిత్తం ఆ పట్టణాన్ని ఉద్దేశించారు. అదొక అపూర్వ ప్రయోగం. దానికి రూపకల్పన చేసిన మహనీయురాలు మదర్ 1973 నవంబర్ 17వ తేదీన తన 95వ ఏట నిర్యాణం చెందారు. అరవింద దర్శనం. అరవిందుని దర్శనం చాలా ఆసక్తికరం. అదే సమయంలో అంత గహనం. అటు పాశ్చాత్య చింతనను, ఇటు ఆధునిక విజ్ఞాన శాస్త్రాలను, ఇటు వైదిక వాంగ్మయాన్ని, షడ్దర్శనాలు, గీత, యోగ, తంత్రశాస్త్రాలు మొదలైన వాటిని ఆయన ఆకళించుకున్నాడు. చివరికి పూర్తిగా తనదే అయిన ఒక నూతన దర్శనాన్ని ప్రతిపాదించాడు. దాన్ని ఇంటిగ్రల్ నాన్ డ్యువలిజం, పూర్ణ విజ్ఞానవాదం, పూర్ణవాదం ఇంకా వేరువేరు పేర్లతో వ్యవహరిస్తున్నారు. 2 నిరాకరణలు. తత్వశాస్త్రంలో స్థూలంగా 2 విధాలైన నిరాకరణలు ఉన్నాయి. 1 భౌతికవాదం, 2 భావవాదం లేదా ఆధ్యాత్మికవాదం. భౌతికవాదులు ఆధునిక విజ్ఞాన శాస్త్రాలను మాత్రమే అంగీకరిస్తారు. ఈ భౌతిక విశ్వం ఒకటే నిజం, దీనికి ఆవల, దీనికి అతీతంగా, దీనికి ఆధారంగా మరొకటేదీ లేదు. భౌతిక పదార్థం అనేది అన్నిటికీ ఆధారం, ప్రాథమికం. పదార్థం పరిణామం చెందుతూ పోగా పోగా దానిలో నుంచి జీవం వెలువడింది. అది తిరిగి పరిణామం చెందుతూ పోగా పోగా ఏకకణ జీవి, దాని నుంచి బహుకణ జీవులు, వివిధ వృక్షజాతులు, జంతు జాతులు, చివరికి మానవ జాతి పరిణామం చెందటం జరిగింది. ఇకపై కూడా జీవ పరిణామం నిరంతరాయంగా జరుగుతుంది. ఈ భౌతిక విశ్వానికి సృష్టికర్త అనేవాడు లేడు. అది స్వయంభవం, స్వయం పరిణామశీలం. దానికంటే అన్యమైనది ఏదీ లేదు. ఇది భౌతికవాదం. కాగా భావవాదులు పదార్థం కంటే భావం ప్రాథమికం అంటారు. ఆధ్యాత్మికవాదులు ఈశ్వరుడు లేదా పరమాత్మే సృష్టికర్త అని అంటారు. ఈ వాదాలలో అనేక భేదాలున్నాయి. అద్వైతులు చెప్పేదాన్ని బట్టి పరబ్రహ్మ ఒకటే సత్యం, జగత్తు మిథ్య. అది రజ్జు సర్పభ్రాంతి వంటిది. నిరాకరణల నిరాకరణ. అరవిందుడు ఈ 2 నిరాకరణవాదాలను నిరాకరించాడు. పరమాత్మ ఎంత యథార్థమో పదార్థం కూడా అంత యథార్థం అన్నాడు. ప్రపంచం మాయ కాదు, మిథ్య కాదు. భౌతిక వస్తువుల నామరూపాలు ఎప్పటికప్పుడు మారుతున్నా, నశిస్తున్నా, అవి కూడా యథార్థమే. అధిభౌతికం, ఆధ్యాత్మికం అనేవి ఒకే నాణ్యానికి 2 వైపుల వంటివి. అసలు భౌతికం అనేది వేరే లేదు. మనం భౌతికం అనుకునేది కూడా ఆధ్యాత్మికమే. అసలు ఈ సమస్త చరాచర విశ్వం ఆధ్యాత్మికమే. అందుచేత విశ్వం యథార్థమే, పదార్థం ఒక్కటే సత్యం అన్న భౌతికవాదం, పరమాత్మ ఒక్కటే సత్యం అన్న ఆధ్యాత్మికవాదం రెండూ తప్పే. ఉన్నది ఒక పరమాత్మేనన్నది నిజమే. అంత మాత్రాన భౌతిక జగత్తు నిజం కాకుండా పోదు. అది మాయ కాదు, పరమాత్మలో అంతర్భాగంగా పరమాత్మ యొక్క అభివ్యక్తీకరణగా కూడా అది సత్యమే. ఈ విధంగా అరవిందుడిపై రెండు విపరీత వాదాలను సమన్వయం చేయడానికి ప్రయత్నించాడు. అంతులేని ప్రశ్నలు. ఆలోచన పరుడైన ప్రతివాడికి జీవితంలో ఎప్పుడోకప్పుడు అనివార్యంగా కొన్ని ప్రశ్నలు ఉదయిస్తాయి. ఈ ప్రపంచం ఏమిటి? ఎవరు దీన్ని సృజించారు? ఎందుకు సృజించారు? ఇందులో నా పాత్ర ఏమిటి? నేను ఎందుకు జన్మించాను? పుట్టడం, పెరగడం, ఏవో కొన్ని మంచి పనులు, చెడు పనులు చేసి చనిపోవడం, ఇంతేనా మానవ జీవితం? లేక దీనికి వేరే ప్రయోజనం, పరమ ప్రయోజనం, ఉన్నత ప్రయోజనం ఉన్నదా? మానవ జీవిత పరమార్థం, చరమ లక్ష్యం ఏమిటి? భౌతికవాదం ప్రకారం అయితే జడ జగత్తు అనాదిగా ఉంది. అందులో యాదృచ్ఛిక పరిస్థితుల్లో జీవం ఉదయించి తిరిగి యాదృచ్ఛ్యంగానే అంధశక్తుల ప్రభావంతో పరిణామం చెందుతూ చివరికి మానవ రూపం ధరించింది. యాదృచ్ఛికంగా జరిగిన పరిణామానికి ప్రయోజనం ఉంటే ఏముంటుంది? ప్రయోజనహితం, అర్థరహితం, గమ్యరహితం అయినట్టిది మానవ జీవితం. అస్తిత్వవాదులైన జా పోల్స్ మా సార్త్ర, ఆర్బర్ట్ కాము వంటి వారు ఇదంతా అసంబద్ధం అన్నారు. మహా అయితే భౌతికవాదులలో కొందరు ఏమంటారంటే, మానవ జీవితానికి ఈశ్వరుడో మరొకడో శాశ్వతంగా నిర్ణయించి పెట్టిన ప్రయోజనం అంటూ ఏమీ లేదు గనక మానవుడే తన జీవితానికి తన ఒక అర్థాన్ని, గమ్యాన్ని, ప్రయోజనాన్ని నిర్ణయించుకుని ఆ ప్రకారం జీవించాలి అని. భౌతికవాదుల్లోనే చార్వాకులు, ఎపిక్యూరియన్లు వంటి వారు ఉన్న 4 నాళ్ళు సుఖంగా జీవించు, సుఖ సాధన ఒకటే జీవిత లక్ష్యం అంటారు. అద్వైతం. ఇక ఆధ్యాత్మికవాదుల, ముఖ్యంగా అద్వైతుల వాదం ప్రకారం జగత్తు మిథ్య అయినప్పుడు మానవ జీవితం కూడా మిథ్యే కదా. కానీ అది నిజమని భ్రమపడుతున్నాం. ఆ భ్రాంతి వల్ల మానవునికి జన్మ పరంపర, దుఃఖ పరంపర కలుగుతున్నాయి. తాత్కాలికంగా సుఖం కలిగిన దుఃఖం మనిషి నీడలా వెన్నాడుతున్నది. దుఃఖ నివారణకు ఒకటే మార్గం, జన్మ పరంపరను ఎక్కడో ఒకచోట తృంచివేయాలి. ఈ జీవితం తుచ్ఛం, అనిత్యం, అశాశ్వతం, దుఃఖభాజనం. కనుక శాశ్వత సత్యమైన పరబ్రహ్మను గురించిన జ్ఞానాన్ని పొందటం ద్వారా జన్మ పరంపర నుంచి విముక్తి పొందాలి. జీవితానికి గల ఒకే ఒక ప్రయోజనం జీవితం నుంచి శాశ్వత విముక్తిని పొందటం. అంతకుమించి మరేదీ లేదు. ఈ రెండు వాదాలను అరవిందుడు ఖండించాడు. నిజానికి అస్తిత్వవాదానికి, అద్వైతానికి పెద్దగా తేడా లేదు. అస్తిత్వవాదం ఈ ప్రపంచం, మానవ జీవితం అసంబద్ధం అంటుంది. అద్వైతం కూడా ఇదంతా మిథ్యా, మాయాకల్పితం అంటుంది. రెండూ నిరాశావాదానికే దారితీస్తాయి. అర్ధరహితం కాదు మానవ జీవితం. అర్ధరహితం, ప్రయోజనరహితం కాదు. దానికి ప్రయోజనం ఉన్నది, ఒక గమ్యం ఉన్నది. అది మిథ్య కాదు, సత్యమే జీవ పరిణామం. యాదృచ్ఛికంగా జరగలేదు. ఒక ఖచ్చితమైన ప్రయోజనాన్ని ఆశించి ప్రకృతి అంతకంతకు ఉన్నతమైన జీవరాశులను సృష్టించి ఇప్పటికి మానవ రూపానికి, మనసు అవతరణకు చేరుకున్నది. మానవ శరీరం, మానవ జీవితం ఏపగించుకోదగినవి కావు. అవి అంతకంటే ఉన్నతమైన ఒక ప్రయోజనాన్ని సాధించడానికి సాధనాలు. మానవుడు తనకు మానవ జన్మ లభించినందుకు, అద్భుతమైన మానవ శరీరం, మానవ మనస్సు లభించినందుకు ఎంతైనా సంతోషించాలి. ఎందుకంటే అవి తాను చేరవలసిన అంతిమ గమ్యాన్ని చేరటానికి తనకు ప్రసాదింపబడిన ఉత్తమ సాధనాలు. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. జీవితం పట్ల అనురక్తి. ప్రపంచానికి, జీవ పరిణామానికి, మానవ జీవితానికి ఈ విధమైన భాష్యం చెప్పడం ద్వారా అరవిందుడు వాటి పట్ల అనురక్తిని కలిగించాడు. మానవునిలో ఒక గొప్ప ఆశావాదాన్ని కలిగించాడు. ఆయన డార్వినిజం కానీ అద్వైతాన్ని కానీ పూర్తిగా కాదనలేదు. థీసిస్, యాంటీ థీసిస్లు వంటి ఆ వాదాలను అతిక్రమించి ఒక సింథెసిస్ను రూపొందించాడు. అది ఆయన సాధించిన విజయం. అంతిమ యథార్థం సచ్చిదానందం, అంటే సత్ చిత్ ఆనందం. ఆ సచ్చిదానంద స్వరూపమే పరబ్రహ్మ పరమాత్మ. సత్ అంటే అస్తిత్వం, ఉనికి అంటే పరబ్రహ్మ కేవలంగా, నిరపేక్షంగా, నిత్యంగా ఉన్నది. ఊరికే ఉండడం కాదు, తన ఉనికిని గురించిన స్పృహ కలిగి ఉన్నది. అదే చిత్తు, చేతన, చైతన్యం. అంతేకాదు, అది తాను కేవలంగా ఉన్నానన్న కేవల చైతన్యం వల్ల కలిగే కేవల ఆనందం కూడా. అంటే అంతిమ సత్యం త్రిముఖాత్మకమైనది. సత్, చిత్, ఆనందం అనే 3 వేర్వేరు లక్షణాలు కావు. అవి పరస్పర అవినాభావమైన కైవల్యం. మరి నామరూపాత్మకమైన జగత్తు ఏమిటి? ఎక్కడిది? అది నిజమైనదా, అసత్యమైనదా? జగత్తు సత్యం. సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మ తన కోసం తనను తాను అభివ్యక్తం చేసుకునడానికి సృజించినదే ఈ జగత్తు. పరమాత్మ కానిది ఏమీ లేదు. కనుక పరమాత్మే తనను తాను జగత్తుగా పరిణమింపజేసుకున్నాడు. అంటే ఈ జగత్తు పరమాత్మ స్వరూపమే. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ అని ఉపనిషత్తు చెబుతున్నది. పరమాత్మ సృజించినది, పరమాత్మలో భాగమైనది అసత్యం ఎందుకు అవుతుంది? పరమసత్యమైన పరమాత్మలో పాలుపంచుకుంటున్నది కనుక జగత్తు కూడా సత్యమే. సృష్టిలోని ప్రతి వస్తువులోనూ పరమాత్మ ఉన్నాడు. తన చిచ్చక్తితో ఈ సమస్తాన్ని సృజించాడు. కనుక ఈ సమస్తంలోనూ ప్రతి అణువులోనూ పరమాత్మ చిచ్చక్తి రూపంలో ఉన్నాడు. అంటే జడం నిర్జీవం అని మనం అనుకునే ప్రతి వస్తువులోనూ పదార్థంలోనూ చిచ్చక్తి దివ్య చైతన్యం ఉన్నది. అయితే అది అవ్యక్తంగా ఉన్నది. పరమాత్మ తనను తాను తన కోసం తన అభివ్యక్తిగా జడ జగత్తును జడ పదార్థాన్ని సృజించాడు. అందులో అవ్యక్తంగా ఉన్న పరమాత్మను అభివ్యక్తం చేయడానికి జరిగినట్టుదే జగత్ పరిణామం. అవపరిణామం, ఉత్పరిణామం. జగత్ పరిణామం రెండు విధాలుగా జరుగుతుంది. ఒకటి, పరమాత్మ తనను తాను జడ పదార్థంగా పరిణమింపజేసుకుంటాడు. రెండవది, తిరిగి ఆ జడ పదార్థం పరమాత్మను చేరుకునడానికి పరిణామం చెందుతుంది. ఒకటి పైనుంచి దిగువకు పరిణామం, అది అవపరిమాణం. రెండవది కిందించి పైకి పరిణామం, ఇది ఉత్పరిణామం. జడ నిర్జీవ పదార్థం పై దశలకు పరిణామం చెందటం అంటే దానిలో అవ్యక్తంగా నిబిడీకృతమై ఉన్న చిచ్చక్తి తనను అభివ్యక్తం చేసుకోవడానికి పదార్థంపై ఒత్తిడి తెస్తుంది. ఆ ఒత్తిడి ఫలితంగా జీవం ఆవిర్భవిస్తుంది. అంటే నిర్జీవ పదార్థంలో నుంచి భౌతిక పరిణామవాదులు చెబుతున్నట్టుగానే కొన్ని రసాయనిక ప్రక్రియల ద్వారా జీవం వెలువడుతుంది. అది వివిధ వృక్ష జంతు జాతులుగా చివరికి మానవుడిగా పరిణామం చెందుతుంది. కానీ ఈ పరిణామ క్రమంలో జీవావిష్కరణ ఒకటే కాదు జరిగింది. ఒక దశలో చేతన కూడా ఆవిష్కృతం అవుతుంది. అది అంతకంతకు వికాసం చెంది చివరకు మానవుల్లో మనస్సుగా పరిణితమవుతుంది. భౌతిక పరిణామానికి సంబంధించినంత వరకు అత్యున్నత దశ మనస్సు. అంటే పదార్థం, ప్రాణం, చేతన, మనస్సు, అది ఉత్పరిణామ క్రమం. మనస్సు అంటే ఏమిటి? తాను ఉన్నాననే స్వీయ చైతన్యం కలిగి ఉండటమే కాక నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను, ఎక్కడికి నేను వెళ్ళాలి అనే వివేచన కూడా చేయగల సాధనం. అది మానవులలోనే ఆవిర్భూతమైంది. మనస్సు పరిమితులు. అయితే మనస్సు భౌతిక సత్యాలను నివేదన చేసి కనుగొనగల పరికరమే తప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని కనుగొనగలిగిన సాధనం కాదు. అటువంటి సాధనం కోసం పరిణామక్రమం ఇంకా పురోగమించవలసి ఉన్నది. అందుచేత పరిణామక్రమం మనస్సుతో ఆగిపోవటం లేదు. ఇంకా పై దశకు పరిణామం జరగాలి. ఆ దశకు పరిణామం ఎదగాలి. ఆ పై దశే సూపర్ మైండ్. మనస్సు కంటే పై స్థాయిది కనుక దాన్ని మనం తెలుగులో అతి మనస్సు అనవచ్చు. అంటే ఇప్పటి మన మెంటల్ కాన్షియస్నెస్, మానసిక చైతన్యం, సూప్రామెంటల్ కాన్షియస్నెస్ అతి మానసిక చైతన్యంగా పరిణామం చెందవలసి ఉన్నది. సూప్రామెంటల్ అనేది అరవిందుడు సృష్టించిన మాట. అది ఆయన స్వీయ దర్శనం, సొంత కాన్సెప్ట్. సత్కార్యవాదం. ఇక్కడ మరొక భావంను విశదం చేయాలి. పరిణామం అంటే పై దశలకు మార్పు. అయితే అరవిందుని దర్శనం ప్రకారం పరిణామం అంటే అది వరకు లేనిది కొత్తగా పుట్టుకురావడం కాదు. అది వరకే అంతర్గర్భితంగా అవ్యక్తంగా ఉన్నట్టుది వ్యక్తం కావటం, బహిర్గతం కావటం. జడ పదార్థం నుంచి జీవం ఆవిర్భవించిందంటే అది వరకు లేనిది కొత్తగా సృష్టి అయిందని కాదు. నిర్జీవ పదార్థమని మనం అనుకునేది నిజంగా నిర్జీవం కాదు. అందులో కూడా జీవం ఉన్నది, అయితే అవ్యక్తంగా ఉన్నది. అది తనకు అనుకూల పరిస్థితులను కల్పించుకోవడం ద్వారా, అంటే కొన్ని రసాయనిక కణాలను సంయోగించడం ద్వారా అభివ్యక్తం అవుతున్నది. ఆ పెదప వివిధ జీవరాశుల పరిణామం కూడా యాదృచ్ఛికం, అనుద్దిష్టం కాదు. ఒక క్రింది దశ నుండి పై దశకు క్రమక్రమంగా జీవం ఎదుగుతుంది. మధ్యలో దానిలో వైయక్తిక స్పృహ కలిగిన జీవాత్మ వ్యక్తమవుతుంది. దానిని అరవిందుడు సైక్ అంటాడు. దాని పిమ్మట మానవుని మనస్సు, అది కూడా కొత్తగా సృష్టి అయ్యేది కాదు, జీవంలో తొలనించి ఉన్నదే. తనకు అనుకూలమైన మానవ రూపం పరిణామం చెందగానే దానిలో అది వ్యక్తమవుతుంది. మానవ పరిణామం. మొదట్లో భౌతిక మానవుడు. ఆదిమ కాలంలో మనిషి భౌతిక మానవుడుగా జంతుప్రాయుడుగానే ఉండేవాడు. జంతువుల వలె అతడు ఆహార, నిద్ర, భయమైథునాలకే పరిమితమై ఉండేవాడు. అతనిది కేవలం భౌతిక మనస్సు. ఆ తర్వాత అతడు ప్రాణి మానవుడు అవుతాడు. అతనిది ప్రాణిక మనస్సు, అంటే పరిసరాలపై ఆధిపత్యానికి ప్రయత్నించే మనస్సు. తర్వాత ఇంద్రియ మనస్సు, అది ఇంద్రియాల ద్వారా పనిచేస్తుంది. దానిపైన ఇంద్రియ సంవేదనలకు విలువగట్టడానికి వివేచనను ఉపయోగించే మనస్సు. ఆ తర్వాత ఆలోచించే మనస్సు. ఇప్పటి వరకు మానవుడు ఈ మనోదశ వరకు మాత్రమే ఎదిగాడు. దీని తర్వాత అతడు అందుకోవలసింది ఆధ్యాత్మిక మనస్సు, ఆ పెదప అతి మనస్సు. రెండు అర్ధగోళాలు. ఇక పైనుంచి కిందికి జరిగే అవపరిణామం చూద్దాం. చైతన్యం ఒక పూర్ణ గోళం వంటిదైతే అందులో రెండు అర్ధగోళాలు, ఒకటి పదార్థగోళం, రెండవది అపరార్థగోళం. పరార్థగోళం పరబ్రహ్మ లక్షణాలైన సచ్చిత్ ఆనందంతో కూడినది. పరబ్రహ్మ సచ్చిదానంద స్వరూపుడు కాగా అపరార్థగోళం అజ్ఞాన లక్షణాలైన భౌతిక పదార్థం జీవం మనస్సుతో కూడినది. పరార్థగోళం అపరార్థంలోకి దిగి వస్తుంది. అది అవరోహణ. అపరార్థగోళం పరార్థగోళంలోనికి ఎదగడానికి ప్రయత్నిస్తుంది. అది ఆరోహణ. ఈ అవరోహణ ఆరోహణ పరిణామాలను సుగమం చేయడానికి రెండు అర్ధగోళాల మధ్య వారధిగా అనుసంధాన సాధనంగా ఉండేది అతి మనస్సు. మధ్యస్థంగా ఉన్నది కనుక దానిలో పై అర్ధగోళంలోని సచ్చిదానంద లక్షణాలు ఉంటాయి. క్రింది అర్ధగోళంలోని మనస్సుతో దానికి పోలిక లేకపోయినా మనస్సుకు అది పూర్తిగా భిన్నం కాదు. కనుక మనస్సు లక్షణాలు కొన్ని ఉంటాయి. మానవుడు సచ్చిదానంద స్థితిని అందుకొనడానికి అనువైన సాధనంగా అతి మనస్సు ఉంటుంది. ఆరోహణ అవరోహణ. చైతన్య పరిణామంలోని అవరోహణ ఆరోహణ క్రమం ఈ క్రింది విధంగా ఉంటుంది. పరార్థగోళంలోని చిత్ ఆనందం, అతి మనస్సు అనేవి అపరార్థగోళంలోని మనస్సు జీవం పదార్థంగా అభివ్యక్తమవుతాయి. సత్ అంటే అనంతమైన ఆస్తిత్వం, అది తనను తాను కుదించుకుని భౌతిక పదార్థంగా వ్యక్తమవుతుంది. చిత్ అనేది జీవంగాను, అతి మనస్సు మనస్సుగాను తమ్ము తాము పరిమితం చేసుకుంటాయి. పదార్థం, జీవం, మనస్సు ఈ మూడు తత్వాల గ్రంథి వద్ద పదార్థగోళంలోని మరొక తత్వమైన ఆనందం యొక్క అభివ్యక్తిగా జీవాత్మ ఉంటుంది. ఇప్పుడు అవరోహణ ఆరోహణ చక్రాన్ని ఈ క్రింది విధంగా చిత్రించవచ్చు. అవరోహణ క్రియ సత్, చిత్, శక్తి, ఆనందం, అతి మనస్సు. ఆరోహణ క్రియ పదార్థం, జీవం, జీవాత్మ, మనస్సు. పరమాత్మ సచ్చిత్ ఆనందం మీదుగా అతి మనస్సులోనికి అవతరించి దాని ద్వారా విశ్వతత్వంలోకి అవరోహిస్తాడు. తిరిగి పదార్థం, జీవం, మనస్సు అతి మనస్సులోనికి ఆరోహించి పరమాత్మ స్వరూపమైన సచ్చిదానందంలో విలీనమవుతాయి. ఈ రెండు అర్ధగోళాల గ్రంథి అతి మనస్సు మనస్సు కలిసే చోట ఉంటుంది. రెండింటి నడుమ ఒక తెర ఉంటుంది. ఆ తెరను విచ్ఛిన్నం చేయడమే మానవాళికి దివ్య జీవన ప్రదాయిని అవుతుంది. ఐదు కోశాలు. ఈ భావన ఉపనిషత్తులు పేర్కొన్న కోశ పంచకాన్ని పోలి ఉన్నది. జీవాత్మ ఐదు కోశాలలో ఉంటుంది. మొదటిది అన్నమయ్య కోశం. అందులో ఉండేది అన్నమయ్య పురుషుడు. రెండవదైన ప్రాణమయ కోశంలో ప్రాణమయ పురుషుడు. మూడవదైన మనోమయ కోశంలో మనోమయ పురుషుడు. నాలుగవదైన విజ్ఞానమయ కోశంలో విజ్ఞానమయ పురుషుడు. కాగా ఐదవదైన ఆనందమయ కోశంలో సచ్చిదానంద స్వరూపుడైన పరబ్రహ్మ. పరబ్రహ్మ అంటే కైవల్యం, అనంతత్వం, ఏకత్వం. అది తనను తాను అభివ్యక్తం చేసుకునడానికి గాను అతి మనస్సు అనే ఉపకరణం ద్వారా తనను తాను పరిమితం చేసుకుంటుంది. కైవల్యం సాపేక్షతగా, అనంతత్వం పరిమితత్వంగా, ఏకత్వం అనేకత్వంగా మారుతాయి. అదే ఈ సమస్త భౌతిక జగత్తు. ఇది తిరిగి పరబ్రహ్మను చేరుకునే క్రమంలో ఇప్పటికీ మానవ మనస్సు అనే పరిణామ దశను చేరుకున్నది. అది ఎంత అద్భుతమైన ఆలోచనా శక్తి కలిగినదైనప్పటికీ అజ్ఞానం పరిధిలోనే పనిచేస్తుంది. దానికి అంతిమ సత్యాన్ని గ్రహించగల శక్తి లేదు. అందుకు గాను అది అతి మనస్సుగా పరిణామం చెందవలసి ఉన్నది. అయితే ఈ పరిణామంలో ఆలోచనాత్మక మనస్సు ముందుగా ఆత్మిక మనస్సుగా పరిణామం చెందాలి. ఆ తర్వాత ఆత్మిక మనస్సు మరి నాలుగు దశలలో పరిణామం చెందుతుంది. మనస్సు పరిణామ దశలు. వీటిలో మొదటి దశ ఊర్ధ్వ మనస్సు. ఈ దశలో అస్పష్టత అనేది ఉండదు. ప్రతిదీ విశదంగా కనిపిస్తుంది. సాధారణ మానవ మనస్సు లాగా ఊర్ధ్వ మనస్సు ఏ విషయాన్ని గురించి అడుగు తర్వాత అడుగు వేస్తూ వివేచన చేయనక్కర్లేదు. అది సమగ్ర జ్ఞానం ఆధారంగా పనిచేస్తుంది. ఆలోచనలు విడివిడిగా దేనికదిగా వచ్చినా ఒక సమూహంగా వస్తాయి. ఒక చూపుతో అది సత్యాన్ని ఆకలించుకోగలదు. సత్యం యొక్క వివిధ దశలు ఊర్ధ్వ మనస్సుకు దృగ్గోచరమై చివరికి సత్యం ఏకఖండంగా తెలియవస్తుంది. అది మొత్తం వ్యక్తిని ఉన్నత నూతన చైతన్యంతో నింపుతుంది. ఒక ఉన్నత సత్యపు అస్తిత్వంగా మారడానికి పునాది వేస్తుంది. కానీ సాధారణ మనస్సును ఇలా మార్చడానికి ఊర్ధ్వ మనస్సు పైనుంచి దిగివచ్చేటప్పుడు దాని సాధారణ మనస్సు నిరోధిస్తుంది. దానితో ఊర్ధ్వ మనస్సు యొక్క ఆలోచన బలం కొంత తగ్గుతుంది. అయినా సాధారణ మనస్సును ఉన్నత దశలకు తీసుకువెళ్ళి మొదటి మెట్టుగా ఊర్ధ్వ మనస్సు ఉపకరిస్తుంది. ప్రదీప్త మనస్సు. అటువంటి పై దశలలో ఒకటి ఇల్యూమిన్డ్ మైండ్. తెలుగులో దీన్ని ప్రదీప్త మనస్సు అంటున్నాం. అది ఉన్నత ఆలోచనకు అలవాటైన ఊర్ధ్వ మనస్సు లాంటిది కాదు. అది సత్యంపై ఆధ్యాత్మిక కాంతిని ప్రసరించే శక్తి కలిగినది. ఇందులో ఆలోచన వైశిద్ధ్యం స్థానంలో ఒక తీక్షణమైన ఆత్మిక ప్రకాశం ఉంటుంది. ఇది ఆలోచనతో పనిచేసే మనస్సు కాదు, దృశ్శక్తితో పనిచేస్తుంది. ఆలోచన అప్రధాన పాత్ర వహిస్తుంది, దృష్టిది ప్రధాన పాత్ర. మానవ మనస్సు ఆలోచననే నమ్ముకుంటుంది. జ్ఞానార్జనకు అదే ముఖ్య సాధనమని నమ్ముతుంది. కానీ ఆధ్యాత్మిక యాత్రా మార్గంలో ఆలోచన అప్రధానం. ఎందుకంటే ఆలోచన అనేది భాష సహాయంతో జరుగుతుంది. అది అవిద్య యొక్క పద్ధతి. కానీ చైతన్యం దృష్టితో కూడా పనిచేయగలదు. ఆ విధంగా దృష్టి సహాయంతో సత్యాన్ని దర్శించగలవాడినే ద్రష్ట అంటారు. ద్రష్టకు ఆలోచన తర్కం అక్కర్లేదు. అంతర్దృశక్తి ఆలోచన శక్తి కంటే బలమైనది, స్పష్టమైనది. ప్రదీప్త మనస్సు ఒక ప్రత్యక్ష అంతర్దర్శనంతో ఉత్తేజంతో సత్యాన్ని ప్రకాశింపజేస్తుంది. హృదయానుభూతులకు, హృదయోద్వేగాలకు ఒక ఆధ్యాత్మిక దృష్టిని, ప్రాణశక్తికి ఒక ఆధ్యాత్మిక ప్రేరణను కలిగిస్తుంది. శరీర కణాలలో సైతం ఒక కాంతిని, చైతన్యాన్ని ప్రవహింపజేస్తుంది. భౌతిక మనస్సు పరిమితులను, అలసత్వాన్ని అధిగమించగల కాంతిని ప్రదీప్త మనస్సు ప్రసరిస్తుంది. మామూలు మనసుకు ఉండే పరిమితులను, కలిగే సందేహాలను దృష్టి మాత్రం చేతనే పటాపంచలు చేస్తుంది. ఊర్ధ్వ మనస్సు మానవునిలో అవతరించినప్పుడు ఋషి, మేధావి అయినవాడు ఉన్నతాలోచన ద్వారా సాఫల్యం సాధిస్తాడు. కాగా ప్రదీప్త మనస్సు దిగి వచ్చినప్పుడు ద్రష్ట కేవల దర్శన మాత్రం చేతనే సత్యం గురించిన జ్ఞానం పొంది సాఫల్యం పొందుతాడు. సంబుద్ధ మనస్సు, దానికంటే పైదశ ఇంట్యూటివ్ మైండ్. ఇంట్యూటివ్ అంటే అంతఃస్ఫూర్తి లేదా అంతఃస్ఫురణ. దానితో పనిచేసేది సంబుద్ధ మనస్సు. అది జ్ఞానాన్ని ప్రత్యక్షంగా, నేరుగా సత్యస్ఫురణతో గుర్తుపట్టడం ద్వారా పనిచేసే చైతన్య శక్తి. జ్ఞానపదనం అస్పష్టత ముసుగులో దాక్కున్నప్పుడు దాన్ని చటాలను నేరుగా ఏ ఆలోచన, ఏ కాంతి సహాయం లేకుండా స్ఫురణ ద్వారా గుర్తుపట్టగల శక్తి అది. ఒక వ్యక్తి చైతన్యం ఒక వస్తువులోని చైతన్యాన్ని కలుసుకున్నప్పుడు ఆ వస్తువులోనికి చొరపడి దాని సత్యాన్ని చూడటం, స్పృశించటం, దాని వలన కలిగే షాక్ నుంచి వెలువడే విద్యుల్లత లాంటి జ్ఞానమే ఇంట్యూషన్, అంతఃస్ఫురణ లేదా సంబుద్ధి. ఈ ఇంట్యూషన్కు 4 విధాల శక్తులున్నాయి. అది సత్యాన్ని తక్షణావిష్కరణ ద్వారా దర్శించగలదు, అంతఃస్ఫూర్తి ద్వారా సత్యాన్ని వినగలదు, తక్షణ స్పర్శ ద్వారా సత్యాన్ని గ్రహించగలదు. ఒక సత్యానికి మరొక సత్యానికి గల సంబంధాన్ని తక్షణం అప్రయత్నంగా, ఖచ్చితంగా విచక్షణ శక్తి ద్వారా గ్రహించగలదు. అంటే మామూలు మనస్సు తన వివేచన శక్తితో చేయగల పనులన్నింటినీ సంబుద్ధ మనస్సు తన సమున్నత ప్రక్రియ ద్వారా నిర్దిష్టంగా తడబాటు లేకుండా చేయగలదన్నమాట.